ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः
64వ పేజీ 7వ మంత్రం
స యథా సోమ్య వయాంసి వాసో వృక్షం సంప్రతిష్ఠంతే ఏవం హ వై తత్ సర్వం పర ఆత్మని సంప్రతిష్ఠతే
పిప్పలాద మహర్షి సౌర్యాయణి గార్గ్యుడికి 5 ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. 4 ప్రశ్నలకు సమాధానం చూశాం మనం. 5వ ప్రశ్నకి సమాధానం ఈ 7వ మంత్రం నుంచి మొదలవుతోంది. ఈ 7వ ప్రశ్న సమాధానం వేదాంత సారంతో నిండి ఉన్నది. తురీయ ఆత్మ గురించి చెప్తున్నారు ఇక్కడ. కస్మిన్ సర్వే సంప్రతిష్ఠితాః భవంతి, ఎవరు మెలకువని ఉంటారు నిద్రపోయేటప్పుడు అని అడిగారు 1వ ప్రశ్నలో. తర్వాత ఎవరెవరు మేలుకోకుండా ఉంటారు నిద్రపోయేటప్పుడు అని దానికి సమాధానం చెప్పారు. ఎవరు మేలుకునేవాళ్ళెవరు, నిద్రపోయేవాళ్ళెవరు, ఆ నిద్రలో కూడా పనిచేసేవాళ్ళెవరు అని చెప్పి ప్రశ్నలు వేసినప్పుడు, ఆ నిద్రలో సుఖం అనుభవించేదెవరు అని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత, ఇప్పుడు ఈ నిద్రలో అన్నీ వాటి యొక్క స్థితిని అంటే కర్మలను చేయకుండా వాటి పనులు చేయకుండా ఎక్కడో లీనమైనవి అవన్నీ కూడా, కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు ఏవి పనిచేయడం లేదు, నిద్రలో మనసు బుద్ధి ఏం పనిచేయడం లేదు, పనిచేయకుండా ఏం చేస్తున్నాయి అవి, ఎక్కడున్నాయి? కస్మిన్ ప్రతిష్ఠితాః భవంతి అన్నారు. వీళ్ళందరూ కూడా పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు ఇవన్నీ కూడా, మనస్సు బుద్ధి చిత్త అహంకారం ఇవన్నీ కూడా ఎవరి అందు లీనమై ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినాయి, వాటి అడ్రస్ చెప్పండి మాకు అని అడిగితే ఉప్పలాద మహర్షి చెప్తున్నారు. మామూలుగా మిగతా ఉపనిషత్తుల్లో బ్రహ్మము నుంచే అన్నీ వచ్చినాయి, బ్రహ్మం మీదనే ఆధారపడి ఉన్నాయి, బ్రహ్మంలోకే వెళతాయి అని చెప్తుంది ఉపనిషత్తు. మామూలుగా అన్ని ఉపనిషత్తులు చెప్పేది ఈ విషయమే. బ్రహ్మ ఈశ్వరుడు భగవంతుడి నుంచి అందరం వచ్చాము, భగవంతుడి వల్లనే ఉంటున్నాము, భగవంతుడిలోకి మళ్ళీ అందరం వెళతాము, లయ కానీ ప్రళయం కానీ అని సాధారణంగా చెప్తుంటాం ఉపనిషత్తుల్లో. కానీ ఇక్కడ మాత్రం ఉపనిషత్తు ఏం చెప్తున్నదంటే, బ్రహ్మమని చెప్పడం లేదు, ఈశ్వరుడని చెప్పడం లేదు, అన్నీ కూడా నాయందే లీనమైతాయి, జీవాత్మయందే లీనమైతాయి అని చెప్తున్నది మంత్రం. పిప్పలాద మహర్షి ఏమంటున్నారు, హే సౌమ్య, ఎలాగైతే పక్షులు తమ గూడు విడిచిపెట్టి అక్కడ అంతా తిరిగి వస్తాయి, వయాంసి పక్షులన్నీ కూడా చెట్టును వదిలి పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిరిగి 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 మళ్ళీ ఎక్కడికి వస్తాయి, సాయంత్రం అయ్యేటప్పటికీ వాటికి గూటికి వస్తాయి, స్వగృహానికి వచ్చేస్తాయి. ఆ విధంగానే ఇంద్రియాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ మ్యూజిక్ విని, ఈ మ్యూజిక్ విని, ఆ సినిమా చూసి, ఈ సినిమా చూసి, ఆ రుచులు చూసి, ఈ రుచులు చూసి, ఒకటా రెండా అన్ని వాసనలు చూస్తూ మాట్లాడుతూ చేస్తూ పనులు కాళ్ళు చేతులు ఇవన్నీ పనులు చేస్తున్నాయి. నిద్ర టైంకి ఎక్కడికో వెళ్ళిపోతారు అందరు, ఏమి చేయకుండా రెస్ట్ తీసుకుంటుంటారనమాట. ఉదయం నుంచి పని చేశారు కదా పాపం, అలసిపోయి అందరు రెస్ట్ తీసుకుంటారు. ఆ రెస్ట్ రూమ్ ఏమిటి అని అర్థం. కస్మిన్ సంప్రతిష్ఠితాగ అంటే ఎక్కడ ఎక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు వీళ్ళందరూ అని అడిగితే, జీవాత్మ ఎందే రెస్ట్ తీసుకుంటున్నారు అంటున్నారు. బ్రహ్మ ఎందని చెప్పకుండా, ఈశ్వరుడు ఎందని చెప్పకుండా, ఆత్మనైనా నా ఎందే ఇవన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటున్నాయి అంటున్నారు. అది ఈ మంత్రం యొక్క విశేషం. మిగతా ఉపనిషత్తుల్లో అన్నీ అలా చెప్తాం, కానీ ఇక్కడేమిటి చూడండి ఎంత గొప్ప మంత్రం. నా ఎందే ఆత్మ ఎందే లీనమవుతున్నాయి అంటే ఏమిటి, కర్త చేసేవాడు కరణములు ఇవన్నీ కర్మాలు అన్నీ లేవు, త్రిపుటి లేదు, జ్ఞాత జ్ఞేయం జ్ఞానం లేదు, త్రిపుటి లేదు, ఇవన్నీ కూడా ఆత్మ ఎందే లీనమైపోతున్నాయి అన్నారు. ఆత్మని సంప్రతిష్టతే పర ఆత్మని తురీయ ఆత్మయందు అని అర్థం. ఆత్మనైన తురీయ ఆత్మనైన నాయందు తత్ సర్వం సంప్రతిష్టతే. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా త్రిపుటి, మనం చూసే ప్రపంచం అంతా కూడా త్రిపుటి. త్రిపుటి అంటే ఎందులో అయితే మూడు ఉంటాయో అది త్రిపుటి. చూసేవాడు, చూడబడేది, చూసేటటువంటి వ్యవహారం, అవన్నీ తర్వాత మంత్రంలో చెప్తున్నారు. ఏమిటి భౌతిక ప్రపంచం అంతా ఏదంతా లీనమవుతుంది ఈ ఆత్మ ఎందు అంటే పెద్ద మంత్రం, తర్వాత మంత్రం. ఈ భౌతిక ప్రపంచం మొత్తం 8వ మంత్రంలో చెప్తున్నారు. ఈ చెప్పబోయే 8వ మంత్రంలో అంతా కూడా ఆత్మనైన తురీయ ఆత్మనైన నాయందు లయిస్తుంది. ఇప్పుడు 8వ మంత్రం చదువుతాం మనం. చాలా ముఖ్యమైన మంత్రాలు ఈ 8, 9, 10, 11 వరకు. పృథివీ చ పృథివీ మాత్రా చ ఆపశ్చ అపో మాత్రా చ తేజశ్చ తేజో మాత్రా చ వాయుశ్చ వాయు మాత్రా చ ఆకాశశ్చ ఆకాశ మాత్రా చ చక్షుశ్చ ద్రష్టవ్యం చ శ్రోత్రం చ శ్రోతవ్యం చ ఘ్రాణం చ ఘ్రాతవ్యం చ రసశ్చ రసయితవ్యం చ త్వక్చ స్పర్శయితవ్యం చ వాక్చ వక్తవ్యం చ హస్తౌ చ ఆదాతవ్యం చ ఉపస్థశ్చ ఆనందయితవ్యం చ వాయుశ్చ విసర్గయితవ్యం చ పాదౌ చ గంతవ్యం చ మనశ్చ మంతవ్యం చ బుద్ధిశ్చ బోద్ధవ్యం చ అహంకారశ్చ అహం కర్తవ్యం చ చిత్తం చ చేతయితవ్యం చ తేజశ్చ విద్యోతయితవ్యం చ ప్రాణశ్చ విధారయితవ్యం చ. ఇక్కడ కరెక్షన్స్ ఉన్నాయి. 5వ లైన్లో విసర్జితవ్యం చ, ఆ తాకింద యావత్తు వాకింద వ్రాసుకోండి. తవ్యం ధ్యా నుంది వ్యా అని రాసుకోవాలి. తవ్యం తర్వాత లైన్లో బోద్ధవ్యం నా కాదు, బౌద్ధవ్యం కాదు బోద్ధవ్యం. ఈ మంత్రంలో పరమాత్మని సంప్రతిష్టతే అని చివరిలో మనం ఇవన్నీ చదివి పర ఆత్మని సంప్రతిష్టతే అని చెప్పి సప్లై చేసుకోవాలి. సర్వం పరే ఆత్మని సంప్రతిష్టతే, అన్నీ కూడా పర ఆత్మయందు పరమాత్మయందు చేరుతాయి అని చెప్తున్నారు. ఏమేమిటవి అని పెద్ద లిస్ట్ ఇస్తున్నారు ఇక్కడ. జీవ అనేటువంటిది ఏమిటి అనేది మనం ముందు తెలుసుకోవాలి. ప్రతిబింబ చైతన్యమే జీవ అని అర్థం. చైతన్యం అంతటా ఉన్నది, ఆ గోడలో కూడా ఉంది చైతన్యం, ఈ మైకులో ఉంది చైతన్యం, ఈ క్లిప్పులో కూడా చైతన్యం ఉంది. అంతటా ఉన్నప్పుడు మరి వీటిలో కూడా ఉండాలి కదా. కానీ అక్కడ చిదాభాసం జీవుడు వ్యక్తం కావడం లేదు, అంతఃకరణం లేదు. ఇక్కడ సూక్ష్మ శరీరం లేదు, ఇది స్థూల శరీరం మాత్రమే. గోడలో కూడా మనస్సు అంతఃకరణం సూక్ష్మ శరీరం లేదు. లేకపోవడం వల్ల అంతటా వ్యాపించి ఉన్న చైతన్య ఆత్మ అక్కడ ప్రతిఫలించడం లేదు. మన ముఖం ఆ గోడలో ఎందుకు కనపడదు, అద్దంలోనే ఎందుకు కనపడుతుంది? ఎక్కడైనా కనపడవచ్చు కదా, అంటే కనపడదు, దానికి ఆ శక్తి లేదు. అద్దానికి మాత్రమే మన ముఖ ప్రతిబింబాన్ని ప్రతిఫలించే శక్తి ఉన్నది. అదేవిధంగా ఈ ఆత్మ అనేటువంటిది కూడా ప్రతిదాని యందు ప్రతిఫలించదు. ప్రతిఫలించడం అంటే రిఫ్లెక్షన్ కనపడదు. కానీ అంతఃకరణం మనస్సు ఉన్న ప్రాణులు ఏవైతే ఉన్నాయో చూసారా, ప్రాణం ఉండి మనస్సు ఉంటుంది అంతఃకరణం. అంటే సూక్ష్మ శరీరం ఉంటేనే ఈ ఆత్మ ప్రతిఫలిస్తుంది. అది ప్రతిఫలించినప్పుడు అక్కడ ప్రతిబింబ చైతన్యం ఏర్పడుతుంది. ఎలాగైతే సూర్యుడు నీళ్ళల్లో ప్రతిబింబిస్తే సూర్య ప్రతిబింబం ఏర్పడుతుంది కదా, సూర్య ప్రతిబింబం కూడా అంతటా ఏర్పడదు. ఇక్కడ కనుక సూర్యుడు పడితే సూర్య ప్రతిబింబం ఏర్పడదు, నీటిలో పడినప్పుడే ప్రతిబింబం ఏర్పడుతుంది. అదేవిధంగా ఆత్మ మనస్సులో పడినప్పుడే ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక్కడ పడడం అంటే ఏమీ లేదు, ఆ మనస్సు యందు ఆత్మ ప్రతిఫలిస్తుంది అంతే. ఆ ప్రతిబింబం ఏర్పడుతుంది, చైతన్య ప్రతిబింబం. ఎట్లాగైతే సూర్య ప్రతిబింబం ఏర్పడుతుందో అచ్చం సూర్యుడిలాగానే కనపడతాడు కదా, చూసారా నీళ్ళల్లో సూర్య ప్రతిబింబం సూర్యుడిలాగానే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చైతన్య ప్రతిబింబం చిదాభాస అంటాం. ఆభాస అంటే చిత్తు యొక్క ప్రతిబింబం చిదాభాస. ఈ చిదాభాసమునే చేతన ప్రతిబింబాన్ని జీవ లేక అహంకారం అన్నాం. ఇలా ప్రతిబింబించినప్పుడు ఏమవుతుందట, ఈ యొక్క మనస్సు చేతనమయ్యి జడమైన మనస్సు చైతన్యాన్ని పొంది ఆలోచించడం మొదలు పెడుతుంది. ఈ జడమైన ఇంద్రియాలన్నింటినీ కూడా చేతనం చేస్తుంది. ఈ జడమైన బుద్ధిని ప్రాణాన్ని అన్నిటినీ పనిచేయిస్తుంటుంది. ఎవరు? ఆ చిదాభాస చైతన్య ప్రతిబింబం జీవాత్మగా అహంకారం ఏదైతే ఉందో అది ఇవన్నిటినీ పనిచేయిస్తుంటుంది, ఈ జడ శరీరాన్ని పనిచేయిస్తుంటుంది. అది చెప్తున్నారు ఇక్కడ లిస్టు. పృథివీచ పృథివీ మాత్రాచ. పృథివీ అంటే స్థూల భూతాలు. ఈ ప్రపంచంలో మనం చూసేదంతా స్థూల భూతాలు ఉన్నాయి కదా, స్థూలంగా కనపడేవన్నీ కూడా, ఆకాశ వాయు అగ్ని ఇవన్నీ కూడా చెప్తున్నారు. స్థూలం పృథివీ, పృథివీ మాత్ర. పృథివీ మాత్ర అంటే సూక్ష్మ పృథివీ. ఇక్కడ మాత్ర అంటే మన తెలుగులో మాట్లాడే మందు మాత్రలు కాదు, ఇక్కడ మాత్ర అంటే సూక్ష్మం తన్మాత్ర అని అర్థం. పంచీకరణం కాకముందు ఉన్నటువంటి పృథివీ, అది పంచీకరణం అయిన తర్వాత స్థూల పృథివీ అవుతుంది. స్థూల పృథివీ ఎప్పుడు వస్తుంది? సూక్ష్మ పృథివీ పంచీకరణం అయినప్పుడు స్థూల పృథివీ వస్తుంది. కనుక ఇక్కడ పృథివీ అంటే స్థూల పృథివీ, భూమి. పృథివీ మాత్ర అంటే సూక్ష్మ పృథివీ, కంటికి కనపడనకుండా ఉండేటటువంటి పృథివీ. ఈ రెండు కూడా. తర్వాత ఆపశ్చ అపో మాత్రాచ. ఆప అంటే నీళ్లు, జలం. స్థూల జలం, కంటికి కనపడేది స్థూల జలం. కంటికి కనపడకుండా ఉన్నది అపో మాత్రాశ్చ, అంటే జలం, సూక్ష్మ జలం అని అర్థం. నీటి తన్మాత్ర, నీరు నీటి తన్మాత్ర అంటే సూక్ష్మ జలం. తేజశ్చ తేజో మాత్ర చ, స్థూల అగ్ని సూక్ష్మ అగ్ని. వాయుశ్చ వాయు మాత్ర చ, స్థూల వాయు సూక్ష్మ వాయు. ఆకాశశ్చ ఆకాశ మాత్ర చ, స్థూల ఆకాశ సూక్ష్మ ఆకాశ. సూక్ష్మ ఆకాశ అంటే ఒక్కొక్క పంచభూతం మరొక పంచభూతంతో కలవకుండా ఉన్నప్పుడు మాత్ర ఆకాశ మాత్రం, జలం మాత్రం. అంటారు చూసారా, నేను మాత్రం వచ్చేస్తానండి అంటాడు. అంటే ఏమిటి అర్థం? ఎవరు రారు, నేను మాత్రం. ఇప్పుడు బాగా అర్థమైందా మాత్రం అంటే ఏమిటో? అదే ఇక్కడ పృథ్వీ మాత్రం, ఆకాశం మాత్రం, అపో మాత్రం. అంటే వారు ఎవరితో అంటకుండా ఉన్నప్పుడు మాత్రం సూక్ష్మం, కలిసినప్పుడు స్థూలం. పంచభూతాలైనయ్యా ఇప్పుడు. తర్వాత ఇంకేం చెప్తున్నారు, జ్ఞాన ఇంద్రియాలు చెప్తున్నారు. పంచభూతాలు, స్థూలభూతాలు, సూక్ష్మభూతాలు చెప్పి ఇవన్నీ కూడా ఆత్మలో లయిస్తాయి. అందుకనే మనం నిద్రపోయేటప్పుడు మనకు ఆకాశము తెలియదు, వాయువు తెలియదు, అగ్ని తెలియదు, జలము తెలియదు, ఏమీ తెలియదు. అన్నీ కలిసిపోయినాయి. ఇంకా ఎవరెవరు కలిసిపోయినారు ఆత్మలో? జ్ఞాన ఇంద్రియాలు చూడండి, చక్షుశ్చ ద్రష్టవ్యం చ, కళ్ళు చూడబడేవన్నీ కూడా. ఏవేవి చూడదగినవో, ద్రష్టవ్యం చ అంటే చూడదగినవి, భూతకాలంలో కానీ భవిష్యత్ కాలంలో కానీ వర్తమాన కాలంలో కానీ చూడదగినవన్నీ ద్రష్టవ్యం చ, కళ్ళు చూడదగినవి అన్నీ కూడా. తర్వాత శ్రోత్రం శ్రోత్రం చ, చెవులు వినదగినవన్నీ. అందుకని నిద్రలో ఏం వినపడవు కదా. అందుకని అన్నమాచార్య గారు రాశారు, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే అన్నారు. చూసారా, అన్ని ఈ మంత్రాలన్నీ వాళ్ళచ్చి వినికిడి అయ్యి ఆ పాటలన్నీ రాశారు. ఘ్రాతవ్యం చ ఘ్రాణం చ ఘ్రాతవ్యం చ, ముక్కు ముక్కు చూసేటట్టు వాసనను చూడబడే వాసనలన్నీ అని అర్థం. రసశ్చ రసయితవ్యం చ, రుచి నాలుక రుచులు చూడబడే రుచులన్నీ, చూడదగిన రుచులన్నీ అని అర్థం. త్వక్చ స్పర్శయితవ్యం చ, ఈ చర్మం స్పృశింపదగినవన్నీ, స్పృశింపదగినవన్నీ తాకటం అన్నమాట, తాకబడదగినవన్నీ. అచ్చ తెలుగులో చెప్పాలంటే ఏం చెప్తాం, తాకబడదగినవన్నీ అని చెప్పాలి. ఇప్పుడు అన్నీ ఏమైనాయి, పంచ జ్ఞానేంద్రియాలు అయిపోయినాయి. రెండవ లిస్టు, మొదటి లిస్టు పంచభూతాలు, రెండవ లిస్టు జ్ఞానేంద్రియాలు. అందుకనే ముక్కుకు వాసన తెలియదు, శరీరం మీద ఏమైనా పోతున్నా కూడా తెలియదు, ఒంటి మీద నిద్రపోయేటప్పుడు ఏమీ తెలియదు. తర్వాత కర్మ ఇంద్రియాలు చెప్తున్నారు, హస్తౌచ వాక్చ వాక్ వక్తవ్యం చ, వాగింద్రియం, నోరు మాట్లాడదగినవన్నీ, వక్తవ్యం మాట్లాడదగినవన్నీ కూడా. ఒక్క మాట మాట్లాడు కదా నిద్రపోయేటప్పుడు, ఏమన్నా పలుకు ఉలుకు పలుకు ఉందా? ఏమంటే ఉలుకు పలుకు లేకుండా నిద్రపోతున్నాడండి అంటుంటాం. వక్తవ్యం చ, హస్తౌచ ఆదాతవ్యం చ, చేతులు చేతులు పట్టుకోదగినవన్నీ అన్నీ కూడా. చేతులు ఇట్లా ఎత్తి తోటకూర కాడలాగా కింద పడిపోతుంది అంటుంటారు చూసారా, తోటకూర కాడలాగా కింద పడిపోతుంది. ఎందుకని అన్నారు, ఆ చెయ్యి నేనేం పట్టుకొని ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటున్నాను అంటుంది చెయ్యి. చేతులు చెప్పిన తర్వాత ఇంకేం చెప్తాం, కాళ్ళు. పాదవుచే, ఇక్కడ ఆర్డర్లో చెప్పలేదు, పాదం అనే తర్వాత వస్తుంది. ఉపస్థశ్చ ఆనందయితవ్యం చ, ఉపస్థ ఇంద్రియం జననేంద్రియం, జననేంద్రియం ఆనందింపదగినవన్నీ కూడా. తర్వాత కర్మేంద్రియాలు, తర్వాతది పాయుశ్చ విసర్జయితవ్యం చ, పాయు అనేటువంటిది ఇంద్రియం, కర్మ ఇంద్రియం, విసర్జితవ్యం, విసర్జింపదగినవన్నీ కూడా. ఆ సమయంలో ఏ విసర్జనం ఉండదు చూడండి, గాఢ నిద్రలో ఉన్నప్పుడు. తవ్యం చ పాదవు చ గంతవ్యం చ, పాదములు రెండు, తర్వాత వెళ్ళదగిన ప్రదేశములన్నీ కూడా. మనః చ మనన మంతవ్యం చ, ఆలోచించే మనస్సు, ఆలోచింపదగినవన్నీ. ఆలోచన పరుడు మంత, ఆలోచించేవన్నీ కూడా, తెలుసుకునేవన్నీ కూడా. ఎవరు వినేవాడు? నేనే కదా. వినేవాడిని నేనే, చూసేవాడిని నేనే, పట్టుకునేవాడిని నేనే, వెళ్ళేవాడిని నేనే, ఆలోచించేవాడిని నేనే, తెలుసుకునేవాడిని నేనే. విజ్ఞాత అంటే బోద్ధవ్యం చ, బుద్ధిశ్చ బోద్ధవ్యం చ. బుద్ధి ఇంద్రియం, అంతఃకరణం, అంతరింద్రియం. బుద్ధి ఏం పనిచేస్తుంది? బోధవ్యం చ, తెలుసుకోవడం, తెలుసుకునేవన్నీ, తెలుసుకొనబడేవన్నీ కూడా. తర్వాత అహంకారశ్చ అహంకర్తవ్యం చ. అహంకారం, నేను అనేటటువంటిది అహం, అహంకారం, నేను అనేటటువంటి అహంకారం, అహంకర్తవ్యం. ఇక్కడ ఇది చిదాభాస్ అంటే, ఇది అహంకారం మెయిన్. నేను, నా చేత చేయబడేవన్నీ కూడా. అహంకర్తవ్యం, అహంకారం అంటే భోక్త, భోగ్యం, భోగం, త్రిపుటి అన్నమాట. చిత్తం చ చేతయితవ్యం చ. చిత్తం, చిత్తం అంటే చిత్తం, తెలుగులో ఏం చెప్తాం, చిత్తం జ్ఞాపకం చేసుకునేది, జ్ఞాపకం చేసుకోదగినవన్నీ. అంతఃకరణంలో ఒక భాగం చిత్తం, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార. జ్ఞాపకం చేసుకునేటటువంటి భాగం ఏదైతే ఉందో అంతఃకరణంలో దానికి చిత్తం అని పేరు. చిత్తం భగవంతుడిపై నిలుపు అంటే భగవంతుడిని జ్ఞాపకం చేసుకో అని అర్థం. చేతయితవ్యం చ. తేజశ్చ విద్యోతయితవ్యం చ. తేజస్ అంటే ఇందాక మొదటి లైన్లో తేజస్ చెప్తే అగ్ని అని చెప్పాం, మరి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి అంటే తేజస్ అంటే దేహ కాంతి, శరీర కాంతి, తేజస్. బ్రిలియన్స్ అంటారు చూసారా, బాగా బుద్ధి తెలివితేటలు ఎక్కువగా ఉండి మంచి వేద పఠనం చేసి వేద జ్ఞానం ఉండి ఆలోచన చాలా ఉత్కృష్టంగా ఉండే వ్యక్తి యొక్క ముఖం కాంతివంతంగా ఉంటుంది. వర్చస్ అంటాం, వర్చస్. ఆ వర్చస్, దేహ కాంతి, ప్రకాశం, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే రావు. చక్కగా నియమాలతో ఉంటూ, అంటే నియమాలు పాటిస్తూ, వ్రతాలను పాటిస్తూ, ధ్యానం చేస్తూ, జపం చేస్తూ, భగవచ్చింతన చేస్తూ, ఉన్నతమైన ఆలోచనలు ఆలోచించే వాళ్ళకి వేద మంత్రాలు చదువుతూ, వేదాలు చెబుతూ, ఈ యొక్క శ్లోకాలు సంస్కృత భాషని బాగా చదువుతూ, మనసు శుద్ధంగా ఉన్న వాళ్ళకి ముఖం వర్చస్సు ఉంటుందన్నమాట. ప్రకాశం, ఏం వెలిగిపోతున్నదండి ముఖం అంటాడు, ఏం వెలిగిపోతుంది, 1000 వాట్ బల్బా వెలగడానికి. చూడండి, వర్చస్సు అంటే అది. ఆ వర్చస్సు రావాలి అంటే అది లోపల నుంచి రావాలి, బయటకి ఎన్ని చేసుకున్నా రాదు. అది ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది, బుద్ధి మేధస్సు మీద ఆధారపడి ఉంటుంది, తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది, అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. శరీర కాంతి, ఆ శరీర కాంతి వ్యక్తం అవుతుంది, అది శరీర కాంతి చాలు కదా. తేజశ్చ విద్యోతయితవ్యం చ. ఇన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు చివరికి ఏం చెప్తున్నారు చూడండి, ప్రాణశ్చ విధారయితవ్యం చ. లాస్ట్ వన్, ఈ ప్రాణం ఉంది కదా, ఈ ప్రాణము, ప్రాణం నిలిపేటటువంటిది, ధారణ చేసేటటువంటిది, ధరింపజేసేది, ప్రాణాన్ని ధరించేటటువంటిది. ఇవన్నీ కూడా పంచ జ్ఞానేంద్రియాలు చెప్పారు, పంచకర్మేంద్రియాలు చెప్పారు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, పంచ ప్రాణాలు, ఇవన్నీ కూడా సర్వం పరే ఆత్మని సంప్రతిష్ఠంతే, సంప్రతిష్ఠతే. దాన్ని మనం సప్లై చేసుకోవాలి ఇక్కడ. ఈ కిందటి వాసో వృక్షం సంప్రతిష్ఠంతే అని ఉంది కదా, అలాగే ఇక్కడ మనం యథా వయాంసి వాసో వృక్షం సంప్రతిష్ఠంతే తథా సర్వం ఏతాని సర్వం ఏతాని సర్వాణి ఆల్ ఆఫ్ దెమ్ ఈ పారాగ్రాఫ్ మొత్తం సర్వం పరే ఆత్మని సంప్రతిష్ఠంతే అని చెప్పుకోవాలి. అర్థమైంది కదా? పర ఆత్మని అక్కడ ఉంది చివర రెండో లైన్లో, పరాత్మని క్రింద 8వ మంత్రంలో పరాత్మని అని ఉన్నది కదా, అది పరే ఆత్మని తురీయ ఆత్మని సంప్రతిష్ఠంతే. అంటే ఈ జీవాత్మ ప్రతిబింబమైనటువంటి జీవాత్మ అహంకారం చెప్పాను కదా, అది మనస్సు పనిచేస్తున్నంతసేపు అహంకారం పనిచేస్తుంది. ఎప్పుడైతే అందరు రెస్ట్ తీసుకుంటున్నారో ఆ ప్రతిబింబం కూడా బింబ చైతన్యంలో కలిసిపోతుంది. ఆ బింబ చైతన్యమే కదా నేను అంటే అసలు నిజమైన నేను. ఈ అహంకార ప్రతిబింబ చైతన్యం నా యొక్క ప్రతిబింబం అది. కనుక ఈ అహంకారం అనే దాంతో మనం పనిచేస్తున్నాను ఉదయంచి సాయంత్రం దాకా, భార్య భర్త పిల్లలని ఈ అహంకారం పనిచేస్తుంది. ఈ అహంకారమే జ్ఞాత శ్రోత మంత విజ్ఞాత, వినేవాడు చూసేవాడు మాట్లాడేవాడు వెళ్ళేవాడు ఈ అహంకారం అన్నమాట. ఈ అహంకారం రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఈ అహంకారం ప్రతిబింబ చైతన్యం ఏమైపోయింది, బింబంలో పోయింది. అది నా ఒరిజినల్ నేచర్. భార్య భర్త ఇవన్నీ కూడా నా ఒరిజినల్ స్టేటస్ కాదు. ఇవన్నీ ఊరికి మేలుకున్నప్పుడు వచ్చేటటువంటివే. అసలు నిద్రలో రోజు మనం ఎక్కడికి వెళుతున్నామో తెలుసా, మన నిజస్వరం రూపంలోకి వెళుతున్నాం. ఇప్పుడు మన నిజస్వరూపం ఉందా లేదా, ఇప్పుడు ఉన్నది, కానీ ఈ వ్యవహారం వల్ల ఇవన్నీ కనపట్టలేదు. ఇప్పుడు అది విషయం, ఇప్పుడు ఉన్నది కానీ తెలియడం లేదు. తర్వాత మంత్రం 9వ మంత్రం, ఏషహి ద్రష్టా స్పృష్టా శ్రోతా ఘ్రాతా రసయితా మంతం బోద్ధాకర్త విజ్ఞానాత్మ పురుష స పరే అక్షరే ఆత్మని సంప్రతిష్ఠతే. ఏష హి ద్రష్ట, ఈ చూసేవాడు, ఇందాకేం చెప్పాం, చక్షుః శ్రోత ద్రష్టవ్యం చెప్పాం కదా. చక్షుః అంటే కరణం, ద్రష్టవ్యం అంటే చూడబడేది అంటే కర్మ ఆబ్జెక్ట్, త్రిపుటి అంటే అదే అర్థం. ఇక్కడ చూసేవాడు కర్త, చూడబడేది కర్మ ఆబ్జెక్ట్, చూడడానికి ఉపయోగించేది కరణం. కర్త కర్మ కరణం లేక జ్ఞాత జ్ఞానం జ్ఞానం జ్ఞేయం, శ్రోత వినబడే శబ్దం, తర్వాత కరణం వినే చెవు, వినేవాడు దేంతో వింటున్నాడు, చెవుతో వింటున్నాడు, చెవు కరణం. వినేవాడు కర్త, ఏం వింటున్నాడు, ఏదో వింటున్నాడు శబ్దం, అది విషయం. అర్థమైంది కదా, అట్లన్నమాట. అవన్నీ కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి, కర్త గురించి చెప్తున్నారు. ఇందాకేం చెప్పారు, కరణం కర్మ గురించి చెప్పారు, కరణాలు విషయాల గురించి చెప్పారు. ఈ ఇంద్రియాలండి వాటి వస్తువుల్ని కదా అనుభవిస్తాయి, కళ్ళు రూపాన్ని చూస్తాయి, చెవులు శబ్దాన్ని వింటాయి, అందుకని కరణాలును విషయాలు చెప్పారు ఇందాక. ఇప్పుడు ఈ కరణాలు విషయాలు ఎవరి కోసం, వినేవాడి కోసమే కదా, చూసేవాడి కోసమే కదా. వీడు లేకుండా సబ్జెక్ట్ లేకుండా ఆబ్జెక్ట్ ఏమిటి, ఇన్స్ట్రుమెంట్ ఏమిటి. వినేవాడు ఉంటే కదండి చెవులు చూసే పౌన్ చేస్తాయి, చూసేవాడు ఉంటే కదా కళ్ళు ఉపయోగిస్తాడు. అది చెప్తున్నారు ఇప్పుడు, కర్త గురించి చెప్తున్నారు. ద్రష్ట స్పృష్ట, ద్రష్ట అంటే చూసేవాడు. ఇందాక చక్షుః ద్రష్టవ్యం ద్రష్ట, ఇప్పుడు చూసుకోవాలి మనం. చక్షుః కరణం, ద్రష్టవ్యం విషయం, ద్రష్ట చూసేవాడు కర్త. స్పృష్ట స్పర్శ, స్పర్శ ఇంద్రియం, స్పర్శయితవ్యం తాకబడేవన్నీ తాకేవాడు స్పృష్ట. శ్రోత వినేవాడు, శ్రోత్ర ఇంద్రియం శ్రోతవ్యం వినబడేది, వినబడేవన్నీ కూడా అని వినేవాడు. ఎవరు వినేవాడు? నేనే. నేను ఈ అహంకారం ఉంది చూసారా, జీవాత్మ. చైతన్యం ఏమి వినదు, చైతన్యం చూడదు, చైతన్యం వినదు. ఎందుకంటే చైతన్యానికి కళ్ళు లేవు, చెవులు లేవు, అది వినదు, చూడదు, తెలియదు దానికి ఏమి. కానీ ఈ అహంకారం చూసారా, అహం కర్తవ్యం, దట్ అహంకారే ఇక్కడ శ్రోత, మంత, స్పృష్ట. ద్రష్ట అంటే అక్కడ చక్షురింద్రియం చెప్పుకున్నాం. స్పృష్ట అంటే స్పర్శ ఇంద్రియం. స్పర్శ ఇంద్రియాన్ని ఉపయోగించేవాడు స్పృష్ట. శ్రోత్ర ఇంద్రియాన్ని ఉపయోగించి శబ్దాన్ని వినేవాడు శ్రోత. ముక్కుని ఉపయోగించి వాసనలన్నీ చూసేవాడు ఘ్రాత. ముక్కు దగ్గర పెట్టుకుంటే పుష్పం వాసన వచ్చింది. ఇప్పుడు నేను ఎవరిని? ఘ్రాత. పక్కన ఏదో వాసన వస్తుంది, గుళ్ళో నుంచి అగరబత్తి వస్తుంటుంది అప్పుడప్పుడు వాసన. అప్పుడు మీరెవరు? ఘ్రాత. అప్పుడు మీరేం చేస్తున్నారు? ముక్కుని ఉపయోగిస్తున్నారు, వాసన చూడబడేదాన్ని గ్రహిస్తున్నారు. అప్పుడు మీరు ఘ్రాత. చెయ్యిని ఉపయోగిస్తున్నారు, మీరు ఇప్పుడు రాసేవాళ్ళు, లేఖక, రాస్తున్నారు కదా, అట్లన్నమాట. రసయిత, రుచి చూసేవాడు. రసన ఇంద్రియాన్ని ఉపయోగించి రుచి చూసేవాడు రసయిత. ఎవరు ఈ రసయిత? నేనే కదా. మంత, మనస్సుని ఉపయోగిస్తూ కరణం, మంతవ్యాన్ని ఆలోచింపబడే వాటన్నింటినీ ఆలోచించేవాడు మంత. ఎవరు ఆలోచించేది? నేనే, అంతా నేనే. మంత. బోద్ధ, బుద్ధిని ఉపయోగించేవాడు, అన్నిటిని తెలుసుకునేవాడు ఎవరు? నేను, బోద్ధ. కర్త, కరణాలన్నీ ఉపయోగిస్తూ విషయాలన్నీ తెలుసుకునేవాడు కర్త. అది సబ్జెక్ట్ నేనే. విజ్ఞానాత్మ పురుష అంటే జీవాత్మ అని అర్థం. ఇవన్నీ వినేవాడు, తెలుసుకునేవాడు, ఆలోచించేవాడు, రుచి చూసేవాడు, వాసన చూసేవాడు, ఇవన్నీ కూడా విజ్ఞానాత్మ పురుష. ఇక్కడ మామూలుగా పురుష అని పురుష సూక్తంలో అయితే పరమాత్మ అని చెప్తాం, ఇక్కడ పురుష అంటే జీవాత్మ. సహస్రశీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్. పురుష సూక్తంలో పురుష అంటే పరమాత్మ. ఇక్కడ విజ్ఞానాత్మ అన్నాం కదా, తెలుసుకునేవాడు కదా, తెలుసుకునే జీవాత్మ అని అర్థం. సహ, ఆ జీవాత్ముడు, పరే బ్రహ్మణి, ఏ బ్రహ్మము? అక్షరే పరే, అక్షర బ్రహ్మమునందు. ఎందుకని అక్షరం అని చెప్తున్నారు ఇక్కడ? ముండకోపనిషత్తులో అక్షరం బ్రహ్మ గురించి చెప్పబడింది కదా, కనుక ఆ అక్షరాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు మనకు. ముండకోపనిషత్తు యొక్క బ్రాహ్మణోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, కనుక మంత్రోపనిషత్తు, ముండకోపనిషత్తు గుర్తు చేస్తున్నారు మనకు ఉద్దాలకుడు. అక్షరం అంటే నశించినటువంటిది, క్షరం కానటువంటిది. అందుకని అక్షరం అంటే మనం రాసే అక్షరాలు కూడా అక్షరమే కదా. అందుకని ఆ అక్షరాన్ని తీసుకోవాలంటే ఆ ఈ ఊ, ఇది పరే అక్షరే అంటున్నారు. పరే అనడం వల్ల ఏమైంది ఇప్పుడు? పరబ్రహ్మం అని అర్థం. అక్షరం కూడా ఎందుకని అక్షరం అంటాం తెలుసా? మనం రాసే పలికే అక్షరమాల ఉంది చూసారా, ఆ ఈ ఊ, ఈ శబ్దాలన్నీ కూడా ఎప్పుడూ ఉన్నాయి ఆకాశంలో. ఉంది ఆ అక్షరం. మనం మాట్లాడకపోతే అవ్యక్తంగా ఉంటాయి, మాట్లాడితే వ్యక్తం అవుతాయి. వాటికి మరణం లేదు. ఆ శబ్దం అనేటువంటిది బ్రహ్మ, శబ్దం బ్రహ్మ ఉచ్యతే అంటారు చూసారా. శబ్దం బ్రహ్మ ఉచ్యతే, శబ్దం అనేది బ్రహ్మం. ఆ శబ్దం ఎప్పుడూ ఉంటుంది. నువ్వు మాట్లాడకపోతే, ఇప్పుడు మీరు మాట్లాడలేదనుకోండి, మీ మాట్లాడే శక్తి ఉన్నదా లేదా? అవ్యక్తంగా ఉంది, మాట్లాడితే వ్యక్తం అవుతుంది. అందుకని అక్షరాలు కూడా ఎప్పుడూ ఉంటాయి, అలా అర్థం అన్నమాట. ఇక్కడ అక్షరం అంటే ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? నశించినటువంటి పరబ్రహ్మము ఆత్మ, ఆత్మని. చూడండి, అక్షరే ఆత్మని. ఆత్మ అంటే ఎవరు? సెల్ఫ్. సెల్ఫ్ ఎవరు? నేను. కనుక నేనే అక్షరాన్ని, నేనే అక్షరమును, బ్రహ్మమును. సంప్రతిష్టతే, ఈ కర్త, కరణం, కర్మ అక్షర బ్రహ్మమునందు లీనమైతే నిద్రలో, గాఢ నిద్రలో వినేవాడు చెవులు వినబడదగినవన్నీ లీనమైపోతాయి. అట్లా అన్నీ సప్లై చేసుకోవాలి నిద్రపోయేటప్పుడు. నిద్రపోయేటప్పుడు ఏమీ తెలియవు, మెలకుతో ఉన్నప్పుడు తెలుసుకోవాలి ఇవన్నీ. నిద్రపోయినప్పుడు తెలుసుకుంటానండి శ్రోతామంతా ఎట్లా లీనమైపోతారని, అక్కడ పోయి ఏం లీనం చేసుకోలేవు. నిద్రపోయిన తర్వాత ఇంకేం తెలుస్తుంది? కనుక ఈ ఏమీ నిర్విషయమైనటువంటి ఆత్మని తెలుసుకోవాలి అంటే సవిషయమైనటువంటి మనస్సుతోనే తెలుసుకోవాలి. ఈ అహంకారం ఉంది చూసారా, ఇది సవిషయంతో కూడినటువంటిది. అహంకారం త్రిపుటితో కూడినటువంటిది, మనస్సును ఆలోచింపచేస్తూ అక్కడ అహంకర్తవ్యం అంటే వృత్తి, నేను అనే వృత్తి ఉంది చూసారా, అది కరణం. ఇందాక మంత్రంలో అహంకర్తవ్యత అని చెప్పాం చూడండి. ఆ మంత్రం 8వ మంత్రంలో చివర అహం కర్తవ్యం అహంకార అహం కర్తవ్యం అన్నాం. అహంకారం నేను అనే వృత్తి, ఆ వృత్తి కూడా ఉంటేనే ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతాం. లేకపోతే నిర్విషయం చిత్తు తెలుసుకోలేం. అది తెలుసుకోవాలంటే నేను అనేది ఉండాలి. అందుకని అవి లేకుండా మనం తెలుసుకోలేము అని అర్థం. తెలుసుకోవాలంటే సవికల్పంలోనే తెలుసుకుంటాం, కానీ నిర్వికల్పకమైనటువంటిది ఏమీ తెలుసుకోలేము. సవికల్పకంగా ఉంటూ నిర్వికల్పం బ్రహ్మ నా చేత తెలియబడుతున్నది అని తెలుసుకోవాలి. నిర్వికల్పం బ్రహ్మ నేను అని సవికల్ప అహంకారంతో తెలుసుకోవాలి, లేకపోతే తెలుసుకోలేము. నా కళ్ళను నేను చూడలేను కదా, నా కళ్ళను నేను చూడాలంటే అద్దంలో చూసుకోవాల్సిందే. అదేవిధంగా నేను ఆత్మనని తెలుసుకోవాలంటే ఈ మనస్సు అనే అహంకారంతోనే తెలుసుకోవాలి. మనస్సు అద్దం లాంటిది, అహంకారం అందులో ఏర్పడింది. ఆ అహంకారం ద్వారా నేను నిర్విషయం బ్రహ్మ నిర్వికల్పం బ్రహ్మ అని తెలుసుకోవాలి. నిర్వికల్పం బ్రహ్మ నేను నిర్వికల్పం బ్రహ్మ నేను తెలుసుకోలేదు. ఇప్పుడు ఈ మనస్సు అహంకారం ఎంత ఉపయోగం తెలిసిందా? సరిగా ఉపయోగించుకుంటే అది చాలా అవసరం. ఉపయోగించకపోతే అహంకారమే మనల్ని 3 చెరువులు నీళ్లు తాగిస్తుంది. 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తుంది అహంకారం. ఇప్పుడు మీరు అహంకారాన్ని నేను నిర్విషయం నిర్వికల్పం బ్రహ్మ అని తెలుసుకోవడానికి ఉపయోగించుకుంటారో, లేకపోతే రాగద్వేషాలతో కామక్రోధాలతో ఈర్ష అసూయలతో ఈ ప్రపంచంలో పడి ఈ తాకిడికి కొట్టుకుంటూ 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించుకుంటారో అహంకారం చేత, మీ ఇష్టం. జ్ఞాని అయితే అహంకారాన్ని చక్కగా ఉపయోగించుకొని, ఆహా అహంకారమా, నీ వల్ల నేనే కదా, నేను నిర్వికల్ప బ్రహ్మం అని తెలుసుకున్నాను అని చెప్పి గుడ్ బై అంటారు. అహంకారం భూషణం జ్ఞానికి, అజ్ఞానికి అహంకారం దూషణం. దిగులు పడతాడు, కష్టపడతాడు, బాధపడతాడు. బాగా ఉపనిషత్తులు అన్నీ చదివితే జ్ఞాని అయ్యి అహంకారాన్ని అలంకారంగా పెట్టుకుంటాడు. ఇప్పుడు అలంకారంగా పెట్టుకుంటారు, మీరందరూ అలంకారంగా పెట్టుకోండి, పెట్టుకుంటే మంచిది, లేకపోతే బాధపడతాం. మన అహంకారమే మనకు బాధ కలిగిస్తుంది. కనుక ఏది చెడు అనేది లేదు ప్రపంచంలో. ఈ అహంకారం చేసే మాయ ఇదంతా కూడా. అర్థమైందా? ఎంతకాలం ఈ యొక్క కుడితి తుట్లో పడి ఎలుకలాగా కొట్టుకుంటుంటాం అజ్ఞానంతో. ఈ బాధలు కష్టాలు సుఖాలు దుఃఖాలు ఎవరికి? ఈ ప్రతిబింబ మిథ్యా అహంకారానికి. అర్థమైందా? అది నిజం కాదని తెలుసుకుంటే త్వరగా, ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా 10వ మంత్రానికి వెళతాం. అర్థమైందా? హే సౌమ్య, 10వ మంత్రం చదవాలి మనం ఇప్పుడు. 9వ మంత్రం అయిపోయింది కదా. పరే అక్షరే ఆత్మని సంప్రతిష్ఠతే, ఎంత ముఖ్యమైన మంత్రం చూడండి. ఎంత ఇన్నోసెంట్గా ఉంది ఆ మంత్రం చూడటానికి, అమాయకంగా కనపడుతుంది. కానీ జీవాత్మనైన నేనే అన్నిటికీ అధిష్టానం, అవన్నీ నా వలన పనిచేస్తున్నాయి. కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు అన్నీ పనిచేస్తున్నాయి, విషయాలన్నీ ఉంటున్నాయి. కర్త స్పృష్ట ద్రష్ట మంత బోధ అంతా పనిచేస్తున్నారు. అవన్నీ మిథ్యా, అన్ని మిథ్యా. ఎన్ని సంవత్సరాలు చెప్పినా దశాబ్దాలు చెప్పినా ఎక్కించుకుంటే కదా అభిమానం ఉంటా. అభిమానం ఎంత అభిమానమో, అభిమానం ఉందంటే పడతావు బోర్ల పడి కష్టపడతావు. ఎంత చెప్పినా కూడా గురువు గారు ఎక్కడ ఎంత గౌరవం ఇవ్వాలి ఆ గురువుకి, ఆ శాస్త్రానికి ఎంత గౌరవం ఇస్తే, ఎంత శ్రద్ధ ఉంటే మనకు ఆ శాస్త్రమాత మనను అనుగ్రహిస్తుంది. కనుక చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటుంటారు చూసారా. మన బుద్ధి ఎంతో, మన జ్ఞానం ఎంతో, మన తెలివితేటలెంతో అంతే ప్రాప్తం ఉంటుంది మనకు. అందుకనే మంచి మనస్సుతో, మంచి విలువలతో, శ్రద్ధతో, భక్తితో చదువుకునే వాళ్ళకే శాస్త్రం అబ్బుతుంది, అందరికీ అబ్బదు. ఆ గొప్పతనాన్ని తెలుసుకోవడానికే మనకు కొన్ని సంవత్సరాలు పడుతున్నది. ఈ లోపల గురువుగారు ముసలివాళ్ళు అయిపోతారు, లేకపోతే స్టూడెంట్ ముసలివాళ్ళు అయిపోతారు. త్వరగా తెలుసుకోవాలని అందుకే కదా త్వరగా త్వరగా అని. 10వ శ్లోకం మంత్ర, పరమేవాక్షరం ప్రతిపద్యతే సయోహ వై తదచ్ఛాయం అశరీరం అలోహితం శుభ్రమక్షరం మేదయతే యస్తు సౌమ్యం సహ సర్వజ్ఞః సర్వో భవతి శ్లోకః. శ్లోకః అంటే ఋగ్వేద మంత్రం రాబోతున్నది అని అర్థం. తర్వాత మంత్రంలో ఇప్పుడు 10వ మంత్రంలో ఏం చెప్తున్నారు, బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి. ఈ విధంగా ఆత్మ అక్షరం బ్రహ్మ నానోనే అన్ని లీనమైపోతున్నాయి అని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరు తెలుసుకుంటారు, యహ సహ ఎవరైతే ఏవ పరం ఏవ అక్షరం ప్రతిపద్యతే, ఎవరైతే ఈ ఆత్మ ఎందే, నా ఆత్మ ఎందే, నా ఎందే ఇవన్నీ లీనమైపోతున్నాయి అని చెప్పి తెలుసుకుంటారో. పర అక్షరం అంటే క్రింద మంత్రంలో చెప్పబడినటువంటి ఏ అక్షరం అయితే ఉన్నదో, బ్రహ్మ నిర్గుణం బ్రహ్మ ఆత్మ, దాన్ని పొందుతారు అని అన్నారు. ప్రతిపద్యతే దాన్ని పొందుతారు. పొందడం అంటే ఏమిటి, తామే అని తెలుసుకుంటారు. బ్రహ్మవిత్ బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మైపోతాడు, బ్రహ్మమే అవుతాడు. ఎలా అవుతాడు, ఏమిటి ఆ బ్రహ్మ లక్షణం అంటే, తదచ్ఛాయం అది కారణ శరీర రహితం. ఛాయ అంటే నీడ, నీడ దేనికి ప్రతీకం, చీకటికి. నీడ అంటే ఏమిటంటే చీకటే కదా. నీడ అంటే ఏమిటి, షాడో అంటే ఏమిటి, ఎక్కడైతే లైట్ ఉండదో అక్కడ షాడో నీడ ఉంటుంది. నీడ లేక షాడో దాన్ని చీకటి అంటాం. చీకటి, చీకటి నీడ దేనికి ప్రతీకం అంటే అజ్ఞానానికి ప్రతీకం. అజ్ఞానం అంటే అవిద్యకి ప్రతీకం, అవిద్య అంటే కారణ శరీరానికి ప్రతీకం. అర్థమైంది కదా. అచ్ఛాయం అంటే కారణ శరీర రహితం బ్రహ్మ. వ్యష్టి గురించి చెప్తున్నారు ఇక్కడ. నేను తురీయ ఆత్మని కారణ శరీర రహితం. అది చూడండి, ఛాయం అంటే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాము. ఛాయ అంటే చీకటి లేక నీడ. చీకటి అనేటువంటిది అవిద్య, అవిద్య అనేది అజ్ఞానం, అజ్ఞానం అనేది కారణ శరీరం. తత్వబోధ కారణ శరీరం కిం, అవిద్య అనాది అవిద్య అని వస్తుంది చూసారా, అది ఇక్కడ. అఛాయం అంటే కారణ శరీర రహితం. అశరీరం సూక్ష్మ శరీర రహితం, సూక్ష్మ శరీరం. అశరీరి వాక్కండి ఉంటారు చూసారా, అశరీరి వాక్కండి ఆకాశవాణిలో నుంచి వచ్చిందంటే శరీరం లేకుండా కనపడుతుంటారన్నమాట. ఆత్మ కూడా శరీరం లేదు, సూక్ష్మ శరీరం కూడా లేదు. అయితే స్థూల శరీరం ఉందా అంటాడు. అయ్యో కారణ శరీరమే లేదు, సూక్ష్మ శరీరమే లేదంటే మళ్ళీ స్థూల శరీరం అంటామేమిటి. అలోహితం, లోహితం అంటే రక్తం. లోహితం అంటే రక్తం. రక్తం దేనికి ప్రతీకం, స్థూల శరీరంలో ఉంటుంది రక్తం. లోహితం రక్తం అనేటువంటిది స్థూల శరీరంలో ఉంటుంది. కనుక ఆత్మ స్థూల శరీర రహితం. అంటే అవర్ణం అనే, రక్తం అనేది వర్ణం కదా, రంగు, ఎర్ర రంగు. బ్లడ్ అనేటువంటిది ఎరుపుగా ఉంటుంది కదా, వర్ణం. ఆత్మకి ఎరుపు వర్ణం లేదు అంటే రక్తం లేదు. రక్తం లేదు అంటే స్థూల శరీరం లేదు అని అర్థం. స్థూల శరీరం రక్తం ఎందులో ఉంటుందండి? సూక్ష్మ శరీరంలోనా స్థూల శరీరంలోనా? స్థూల శరీరంలో. అట్లా చెప్పచ్చు కదా, ఎందుకంటే అశరీరం అని చెప్పేశారు ఇందాక, ఇప్పుడు మళ్ళీ అశరీరం అంటానికి వీల్లేదు, అందుకని అలోహితం అంటున్నారు. రక్తం లేదు పాపం ఆత్మకి, పాలిపోయి ఉన్నది. రక్తం లేదు అంటే స్థూల శరీరం లేదు అని అర్థం, రంగు లేదు అని అర్థం. అందుకని ఇంద్రధనస్సు ఉంది చూసారా, ఇంద్రధనస్సులో ఇందాక అక్షరం చెప్పడానికి కూడా అదే చెప్తున్నాను. ఇంద్రధనస్సులో అన్ని రంగులు ఉంటాయి, అన్ని రంగులు వైట్ అనమాట, అది విబ్జియార్ అంటారు. తెలుపు రంగులో నుంచి అన్ని రంగులు వస్తాయి. ఇంద్రధనస్సులో అన్ని రంగులు ఎట్లా కనపడుతున్నాయంటే తెలుపే అన్ని రంగులుగా కనపడుతుంది. అదేవిధంగా ఆత్మనైన నేనే విశ్వ తేజస ప్రాజ్ఞగా కనపడతాను. కార్యశరీరం మొదటి పాదం, రెండవ పాదం కారణపాద ప్రాజ్ఞ, నేను కార్యకారణ విలక్షణ తురీయ ఆత్మ అని తెలుసుకోవాలి. శుభ్రం, శుద్ధంగా ఉంటాను ఎప్పుడు. అప్రాణో హ్యమన శుభ్ర, శుభ్రం అంటే శుద్ధి కలిగినటువంటి, ఎటువంటి పుణ్య పాపాలు లేనటువంటి. అక్షరం, అక్షరం అంటే చెప్పాను ఇందాకనే, నశించినటువంటిది, క్షరం కానటువంటిది. వేదయతే, అటువంటి ఆత్మను తెలుసుకుంటాడు ఎవరు? ప్రశ్నోపనిషత్తు చదివినటువంటి విద్యార్థి. అక్షరం బ్రహ్మ ప్రతిపద్యతే వేదయతే. చూడండి, పొందడం అంటే తెలుసుకోవడమే అని అర్థం ఇక్కడ. ఇందాక ప్రతిపద్యతే అంటే పొందడం అన్నాం, పొందడం అంటే ఏమిటయ్యా అంటే వేదయతే, తెలుసుకుంటాడు. తెలుసుకోవడం అంటే ఏమిటండి అన్నాడు, ఇదంతా మిథ్యని తెలుసుకుంటాడు, చూసేవన్నీ మిథ్యని తెలుసుకుంటాడు. చూసేవాడు అహంకారం కర్త ఆలుసో మిథ్య అని తెలుసుకొని ఆ కర్త ద్వారా అహం తెలుసుకుంటాడు. అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ వినండి ఇంటికి వెళ్ళి, అర్థమవుతుంది. ఎంత ఆనందంగా ఉందో చూసారా సబ్జెక్ట్. ఫుల్ స్టాప్ పెట్టుకోండి అక్కడ, వేదయతే తర్వాత ఫుల్ స్టాప్. యస్తు సౌమ్య సహ సర్వజ్ఞ. హే సౌమ్య, ఒక్కడే స్టూడెంట్ కూర్చొని వింటున్నాడు, మిగతా వాళ్ళంతా వెనకాల కూర్చున్నారు. సౌమ్య, ఎంత ప్రశాంతంగా ఉన్నావు నాయన, ఎంత చక్కగా వింటున్నావు నువ్వు. సౌమ్య ఆదరణగా పిలుస్తున్నాడు శిష్యుణ్ణి, ఎందుకంటే శ్రద్ధతో వింటున్నాడు, చిరునవ్వుతో ఆనందంగా వింటూ ఉంటే గురువుగారికి ఆనందం. యహ సౌమ్య వేదయతే అని సప్లై చేసుకోండి అక్కడ. ఎవరైతే హే గార్గ్యా శౌర్యాయణి, ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో, సహ సర్వజ్ఞ, అతనికి అన్నీ తెలిసినట్లే. సర్వజ్ఞ సర్వహా భవతి, అన్నీ తానే అయిపోతాడు, అన్నీ తానే. సర్వం బ్రహ్మమయం, అన్నీ తానే అవుతాడు అన్నాడు. అంటే ఇప్పుడేం గుర్తు చేస్తున్నారు, ముండకోపనిషత్తు మంత్రం గుర్తు చేస్తున్నారు. కస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని అడిగాడు కదా శిష్యుడు, అడిగితే ఏక కారణ విజ్ఞానేన సర్వకార విజ్ఞానం భవతి. ఆత్మని గనక తెలుసుకున్నామంటే అన్నీ తెలుసుకున్నట్లే, కనుక అన్నీ తానే అని తెలుసుకుంటాడు. ఒక భక్తుడు అన్నట, భగవాన్ నేను నేను అనే ఆలోచన నాకు రానివ్వవాకు అన్నట. ఈ నేను నేను అనే ఆలోచన రానివ్వవాకు అని అడిగాడు భగవంతుడు. మళ్ళీ ఇంకో మాట అడిగాడు, ఒకవేళ నేను నేను అని గనక వచ్చినా కూడా అంతా నేనే అనే భావన రాని అన్నాడు. అంతా నేనే, సర్వం బ్రహ్మమయం, బ్రహ్మము నేనే, బ్రహ్మం సర్వం బ్రహ్మం, బ్రహ్మము నేను, నేనే సర్వం, సర్వం బ్రహ్మం, అంతా బ్రహ్మమే, నేను బ్రహ్మాన్ని, అప్పుడు అంతా నేనే. ఏ నేను? అహంకారం నేనా, లక్ష్యార్థం నేనా? అహంకారం నేను, నేను ఎట్లవుతాను? ఆవిడ అహంకారం వేరు, ఆమె అహంకారం వేరు, ఆయన అహంకారం వేరు, అది నేను ఎట్లవుతాను? అహం ఆత్మ చైతన్యం, ఆ తెలుసుకునేవాడు దేని ద్వారా తెలుసుకుంటున్నాడో అది తెలుసుకునేవాడు అన్నాను చూసారా. ఆ చిదా అహంకారం నోవర్ ఎలా తెలుసుకుంటున్నాడు? ప్రతిబింబ చైతన్యమే కదా, చిదాభాసం కదా. ఆ చిదాభాసం ఎక్కడి నుంచి ఏర్పడింది? చిత్తు వల్ల ఏర్పడింది. అహం, ఆ చిత్తు అహం నేను. ఈ అహంకారం అనేది మిథ్య, కానీ ఈ అహంకారం లేకపోతే ఈ చిత్తు నేనని తెలుసుకోలేం. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ అహంకారంలో పడిపోయినాం, మర్చిపోయినాం చిత్తుని. ఇది అంతా ఫాల్స్, ఇది ప్రతిబింబం, ఇది మిథ్య, ఇది నిజం కాదు, ఇది అబద్ధం. దీన్ని పట్టుకొని ఎందుకురా వేళ్లాడతామంటే అది అందంగా కనపడుతుంది, ఇది కనపడదు, అది ప్రాబ్లం. బుద్ధిమంతులు ఏం చేస్తారంటే కనపడిన దాన్ని పట్టుకోవాలని చూస్తారు, కనపడిన దాన్ని తెలుసుకోవాలి, కనపడిన దాన్ని నేను అది అని నేను తెలుసుకోవాలి. అది ఇక్కడ తెలుసుకోవడం అంటే ఏం లేదు, ఇదంతా మిథ్య అని తెలుసుకుంటే అది తెలుసుకున్నట్లే, అంతే సింపుల్. తర్వాత మంత్రం, చివరి మంత్రం, ఋగ్ మంత్రం. విజ్ఞానాత్మా సహ దేవైశ్చ సర్వైః ప్రాణాభూతాని సంప్రతిష్ఠంతి యత్ర తదక్షరం వేదయతే యస్తు సౌమ్యం స సర్వజ్ఞః సర్వమేవ ఆవివేశేతి. రెండు కరెక్షన్లు, యత్ర అని ఉండాలి, యంత్ర కాదు. రెండో లైన్లో చివర, నాలుగో లైన్లో ఆవివేశేతి దీర్ఘం ఆ. క్రింద చెప్పిన మంత్రాన్ని మళ్ళీ తిరిగి ఋగ్వేదంలో ఇలా చెప్పబడింది అని చెప్తున్నారు. ఋగ్వేద మంత్రాలని ఎక్కువ కోట్ చేస్తుంటుంది, అన్ని ఉపనిషత్తులు కూడా ఋగ్వేద మంత్రాలని చెప్తుంటాయి. ఋగ్వేద మంత్రం అంత గొప్పదనమాట, ఋగ్వేదం అనేటువంటిది అంత గొప్పది. ఆ మంత్రాలని ఇక్కడ విప్లాదుల వారు చెప్తున్నారు తిరిగి. చూడండి, యహ యత్ర యత్ర ఏ పారమార్థిక అధిష్టానమునందు విజ్ఞాన ఆత్మ జీవాత్మ, మొదటి లైన్లో మొదటి మాట జీవాత్మ, సర్వైః దేవైశ్చ సహ అంటే ఈ ఇంద్రియాలన్నిటితో, ఇంద్రియ దేవతలు. ఇక్కడ సర్వైః దేవైః అంటే ఇంద్రియ దేవతలు ఉన్నారు కదా, ఆ ఇంద్రియ దేవతలు, ఇంద్రియాలన్నీ కూడా. ప్రాణాః, ఐదు ప్రాణాలు ఉన్నాయి ఈ ప్రాణాలు. భూతాని, ఆ ప్రాణాలు పనిచేస్తున్నప్పటికి కూడా మనకు తెలియదు కదా పనిచేస్తున్నాయని, అవునా? ప్రాణానికి తెలుసు ప్రాణం పనిచేస్తుందని, కనుక లీనమైనట్లే పనిచేస్తున్నప్పటికీ కూడా. ప్రాణాః భూతాని, భూతాని అంటే పంచభూతాలు. పంచభూతాలు అంటే ఏం చూసుకోవాలి, స్థూల శరీరం స్థూల ప్రపంచ, సూక్ష్మ శరీరం సూక్ష్మ ప్రపంచ, కారణ శరీరం కారణ ప్రపంచ, మొత్తం కలిపి భూతాని పంచభూతాలు. సంప్రతిష్టంతే ఇవన్నీ కూడా దేని అందైతే లీనమవుతున్నాయో, ఎత్ర లీనమవుతున్నాయో, తత్ అక్షరం వేదయతే, దాన్ని ఆ లీనమైన స్థానం ఏదైతే ఉందో ఆత్మ, తురీ ఆత్మ, దాన్ని అక్షరంగా తెలుసుకుంటాడు, పరబ్రహ్మంగా తెలుసుకుంటాడు. హే సౌమ్య, యహ ఎవరైతే తెలుసుకుంటాడో, యహ వేదయతే సహ సర్వజ్ఞ, అతను అన్నీ తెలుసుకున్నవాడే, అన్నీ తెలిసినట్లే. సర్వజ్ఞ పులుష్టాప్, సర్వమేవ ఆవివేశతి అన్నారు. ఆయనే అన్నీ అవుతాడు, అన్నీ తానే అని తెలుసుకుంటాడు, తానే అన్నీ అవుతాడు అన్నాడు. తానే అన్నీ అయినట్లుగా అంటే ఏమిటి, సత్తారూపంగా అంతటా నేనే ఉన్నానని తెలుసుకుంటాడు. బ్రహ్మ లక్షణం సద్రూపం కదా, సత్తాస్ఫూర్తి ప్రదాతగా తానే అని తెలుసుకుంటాడు అన్నిటి అందు. ఇదే దృష్టి సృష్టివాద, దీన్నే దృష్టి సృష్టివాదం అంటారు. అంతా నేనే, అంతా బ్రహ్మము, బ్రహ్మము నేనే కనుక అక్షరం బ్రహ్మ, అంతా నేనే అని తెలుసుకుంటాడు. అంతా నేనే అయినప్పుడు అన్ని అహంకారాల్లో అందరూ అన్ని తెలుసుకుంటుంటే ఎవరు అది తెలుసుకుంటున్నది, నేనే, నేనే జీవాత్మని, నిజంగా పరమాత్మని నేను. ఈ జీవాత్మని అంటే శరీరం మనసు అహంకారం కాదు, అన్ని శరీరాలలో అన్ని అహంకారాలలో నేనే ప్రతిఫలిస్తూ నేనే అధిష్టానంగా ఉండి వాటికి సత్తా స్ఫూర్తిని ఇస్తున్నాను అని తెలుసుకుంటాడు. ఎంత దూరం ప్రయాణం చేయాలో తెలుసా, అవపోసన పట్టాలి, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటుంటారు చూసారా, జీర్ణం కావాలి, తిన్నదంతా జీర్ణం కావాలి అన్నట్లుగానే విన్నదంతా కూడా జీర్ణం కావాలి. అయినప్పుడే భయం దిగులు చింత అనేదే ఉండదు. చింత నాస్తికిలా తేషాం, వాళ్ళకి చింతే ఉండదు కదా. ఎవరు వారు? ప్రశ్న ఉపనిషత్తు చదివినటువంటి విద్యార్థులు అని చెప్పుకోవాలి. అందుకని ఇంటికి వెళ్ళి బాగా నెమరు వేసుకోండి. ఎంతటి అద్భుతమైన మంత్రం ఇది. దీంతటితో ఐదవ ప్రశ్నకి సమాధానం అయిపోయింది. శౌర్యాయనికి అన్ని ఆన్సర్లు దొరికినాయి, నిద్ర గురించి, కళ గురించి, ఆత్మ గురించి, తురియ ఆత్మ గురించి. తర్వాత చూస్తాం మిగతా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.